మనం ముందుకు కొనసాగుదాం. దేవుని వాక్యం వెతుకొద్దాం. ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము కొన్ని వాక్యాలు చదువుదాం. ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ అవుదురు. కనులారా చూచుటకే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా తిన్నను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. కింద వాక్యాల్లో కూడా 15 వచనం, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెను ఆ ప్రకారముగాని తాను వచ్చినట్లే దిగంబరిగాని మరలిపోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనా చేత పట్టుకుని పోడు, అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవను. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, గ్రామ కలిగిన దేవ, సర్వాధికారైన ప్రభు, మీకు వందనాలు. మీ ఆశ్చర్యకరమైన కృపలో మమ్మల్ని అందరినీ కుటుంబముగా కట్టారు, సంఘాలుగా కట్టారు, 55 సహవాసాలుగా కట్టారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో అగ్రికల్చర్ స్త్రీల సహవాసాన్ని కట్టారు. వారి ప్రార్థనకు సమాధానం ఇస్తూ అగ్రి సహవాసాన్ని విస్తరింపచేస్తూ వచ్చారు, మీకు వందనాలు. తెలంగాణ బలహీనంగా ఉందని వారు ప్రార్థిస్తూ ఉండగా ఈ నూతన సంవత్సరంలో తెలంగాణ స్త్రీల అగ్రి సహవాసాన్ని కట్టాలన్న ఆశ కూడా వాళ్ళకు పుట్టించారు. మీ చిత్తానుసరమైన ప్రార్థనను నెరవేర్చే దేవుడు అని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన 2025 సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యపు వెలుగులో సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం మా అందరికి నేర్పించండి తండ్రి. ప్రార్థించే బృందాలుగా మమ్మల్ని కట్టారు. మా ప్రార్థనలు యవనస్తుల సహవాసాలు కట్టడానికి, చిన్నారుల సహవాసాలు కట్టడానికి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు గొప్ప ఉజ్జీవానికి మీరు వాడుకోండి. అలాంటి విజ్ఞాపనాత్మను మా అందరి మీద కుమ్మరించండి. 55 స్త్రీల సహవాసాలను చేతులు కప్పు చెప్తూ ఈ సంవత్సరంలో ఈ సహవాసాల ప్రార్థనలకు మీరు ఇవ్వబోతున్న ప్రతిఫలాలకే స్తోత్రాలు, మేలులకే స్తోత్రాలు. మీరు ఈ సహవాసాలు వృద్ధిపరిచి నేను అనేక మందిని స్త్రీలకు ఆశీర్వాదకరంగా ఈ బృందాన్ని మార్చిపోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మా అందరితో మాట్లాడమని, ప్రాముఖ్యంగా అగ్రికల్చర్ స్త్రీల సహవాసం యొక్క ప్రతి ప్రార్థనకు మీరు సమాధానం ఇచ్చి మాదిరి సహవాసముగా మీరు నిలబెట్టి మాకు తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి మరొకసారి సెంటర్ కాన్ఫరెన్స్ కి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా అగ్రికల్చర్ స్త్రీల సహవాసం 1 ఇయర్ అయింది కాబట్టి ఆల్రెడీ చాలా విషయాలు సోదరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇందుమతి మనతో పంచుకున్నారు. ఇదొక్కటి మాత్రం నేను వాళ్ళ విషయంలో నేను స్థుతించే అంశం ఏమిటంటే, వర్కింగ్ విమెన్ ఉద్యోగాలు చేసుకోవాలి, ఉదయాన్నే పిల్లలు స్కూల్కి పంపించాలి, భర్తలు పంపించాలి, వాళ్ళు డ్యూటీలకు వెళ్ళాలి. అగ్రికల్చర్ సహవాసంలో స్త్రీల సహవాసం కట్టడానికి స్కోప్ లేదు, నేను కూడా వాళ్ళని ఇనిషియేట్ చేయలేదు, వాళ్ళ పరిస్థితి తెలుసు కాబట్టి. కానీ ఎందుకో మాకు కూడా స్త్రీల సహవాసం కావాలి, హౌస్ వైఫ్స్ కి మేలుకరంగా ఉంటుందన్న ప్రేరణ వాళ్ళకి కలిగింది. దానికి చాలా హార్డ్ టైం ఏర్పాటు చేసుకున్నారు. మార్నింగ్ 4:30 వాళ్ళు గ్యాదర్ అయ్యి 5:15 సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చేసేలాగా ప్లాన్ చేసుకున్నారు. సరే ప్లాన్ చేసుకున్నారు, చూద్దాం ఎంతకాలం జరుగుద్దా అన్నట్టుగా నేను ఉన్నాను. కానీ 1 ఇయర్ అయ్యిందన్న మాట మాత్రం చాలా ఆశ్చర్యం. వారి ప్రార్థనలు ఆంగ్రూ సహవాసాన్ని కట్టడానికి ప్రభు వాడుకున్నారు, కోస్టల్ అగ్రి సహవాసం కట్టడానికి ప్రభు వాడుకున్నారు, తెలంగాణ అగ్రికల్చర్ సహవాసాన్ని కట్టడానికి ప్రభు వాడుకున్నారు. వారి ప్రార్థన ద్వారా మొదటి వార్షికోత్సవం ఆత్మీయ లేక రెండో వార్షికోత్సవం మన డిసెంబర్ 15 హైదరాబాద్ లో చాలా గంభీరంగా జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా స్త్రీల సహవాసం, అగ్రికల్చర్ స్త్రీల సహవాసం కొరకు వాళ్ళ ఆశ ఏంటంటే ఈ సంవత్సరం అనేక అగ్రికల్చర్ సహవాసాలు కట్టబడాలని. మీరు వారి కొరకు ప్రార్థన చేయండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో గొప్ప ఉద్యోగం కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా 54 స్త్రీల సహవాసాలకు మనవి చేస్తున్నాం. మంచిది, మరొకసారి సంవత్సరాన్ని ముగించుకున్న అగ్రికల్చర్ స్త్రీల సహవాస సభ్యులందరికీ కూడా ఎస్ఎఫ్జే అన్ని సహవాసాల పక్షంగా, ఎస్ఎఫ్జే పరిచర్ పక్షంగా అభినందనలు దైవాశీస్సులు తెలియజేస్తున్నారు. కొన్ని మాటలు మనం చదువుకున్న తర్వాత అగ్రికల్చర్ సహవాసం కొరకు మిగతా అంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా మనం సెంట్రల్ కాన్ఫరెన్స్ లో స్టివర్డ్షిప్ మీద స్టడీ చేస్తున్నాం, గృహ నిర్వాహకత్వం మీద చాలా విషయాలు స్టడీ చేసాం. ప్రాముఖ్యంగా మనీ మేనేజ్మెంట్ మీద స్టడీ చేస్తున్నాం. నేను బాగా నమ్ముతాను మనీ మేనేజ్మెంట్ లో పురుషుల కంటే స్త్రీలు బాగా చేయగలుగుతారు అని. సేవింగ్ చేయడంలో మీరు బాగుంటారు, అట్లాగే సేవ్ చేయడంలో చాలా బాగుంటారు, అట్లాగే బేరాలాడే కాడ కూడా చాలా బాగుంటారు. బేరాలాడే కాడ కూడా చక్కగా బేరాలాడతారు. నాణ్యతకు అసలుకి ఈ బట్ట ఈ డబ్బులకి సరిపోద్దా లేదా సూటబుల్లా కాదా అని ఎస్ఐ చేయడంలో కూడా మీరు చాలా బాగుంటారు. అన్ని విషయాలు మీరు అద్భుతం, ఇక పొగడతలు తప్ప మాటలు లేవు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్లో దేవుడు ఎలాగా చెప్తున్నాడో ఆ విషయాలు అర్థం చేసుకుంటే దేవుడు బాగున్నారు బల అని మనం పిలవాలి. ఆ ఫేజ్ లోకి మనం రావాలి, ఆ ఫేజ్ లోకి మనం రావాలి. లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 పారబుల్స్ వాడబడ్డాయి. ఆ 3 పారబుల్స్ లో 2వ ఉపమానం ఇలా రాయబడింది. లాస్ట్ ఈ వీక్ బైబుల్ స్టడీలో స్టడీ చేశాం. లూకా సువార్త 15వ అధ్యాయము 8 ఏ స్త్రీకైనను 10 వెండి నాణాలుండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యం దొరికినదని వారితో చెప్పను కదా. 2 నాణాలు 10 నాణాలు వాస్తవానికి ఎందుకు మరి పారాబుల్ ప్రభు ఎట్లా మాట్లాడాడన్న మాట దగ్గర, ఆయన అన్ని ఎరిగినవాడు కదా, మనల్ని బాగా ఎరిగినాడు కదా. కాబట్టి స్త్రీకి డబ్బుకి చాలా దగ్గర రిలేషన్ ఉంది, స్త్రీకి డబ్బుకి చాలా దగ్గర రిలేషన్ ఉంది. మీరేమన్నా అనుకోండి, భర్తలు ఉద్యోగాలు చేస్తుండగా భార్యలు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారో నాకు తెలియదు. నేను అనుకుంటాను డబ్బు మీద ఉన్న ప్రేమ అనుకుంటాను, అట్లాగంటే బాగుండదులేండి. పిల్లల మీద ఉన్న ప్రేమ, కుటుంబం మీద ఉన్న బాధ్యతలు. సరే మొత్తానికి ఆయన కూడా డబ్బుని ప్రేమిస్తారు, పిల్లలను ప్రేమిస్తారు, భర్తను ప్రేమిస్తారు, అందరిని ప్రేమిస్తారు అన్న విషయం మాట్లాడుతున్నాడు. ఎంత ప్రేమిస్తారంటే 10 నాణాలు ఉన్నాయి, 1 నాణ్యం పోయింది. పోనీలే 1 నాణ్యమే కదా అని అనుకోరాట, అనుకోకుండా ఆ 1 నాణ్యం కొరకు ఎంత తాపత్రయపడతారో మాట్లాడుతున్నాడు. ఎంత తాపత్రయపడతారట, ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, దొరికే వరకు వెతకలేట దొరికే వరకు తిండుండదు, దొరికే వరకు మనశ్శాంతి ఉండదు. మరలా చెక్ చేసిన చోట మరలా చెక్ చేసి మరలా చెక్ చేసి మరలా చెక్ చేసి మొత్తానికి దొరికితే తప్ప మనశ్శాంతి ఉండదు. దొరికితే ఎలా ఉంటుందట? అది దొరికినప్పుడు తన చెలికెత్తలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించడు. పండగ దొరికితే పండగ. నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికిందని అందరికీ చెప్పుకొని ఇక చెప్పిందే చెప్పి ఎంత సంతోషంగా ఉంటుందో, అది బాగుంది. కానీ పదో వచనం మాత్రం అర్థం కావాలి. పదో వచనం సందర్భం. ఇట్లాగే నాణాలు జాగ్రత్తగా పెట్టుకోండి, ఏ నాణం కూడా పోగొట్టుకోవద్దు, పొదుపుగా ఉండండి, ముందు చూపు కలిగి ఉండండి. పిల్ల కడుపులో ఉండగానే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి, పిల్ల చిన్నప్పుడు ఉండగానే పెళ్లి కోసం దాచిపెట్టండి, తక్కువ రేటు ఉన్నప్పుడే బంగారం కొనుక్కుని దాచిపెడితే రేటు పెరుగుతుంది. దేనికోసం ఆయన విషయాలు చెప్తున్నాడంటే పదవచ్చును అటువలే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలకి అన్యులకి తేడా ఏంటంటే లోకానికి మనిషి కంటే డబ్బుకి విలువ ఎక్కువ. నిజంగా భయంకరమైన దినాలు. 50 రూపాయల కోసం 100 రూపాయల కోసం తనుకోవటం, ఇక చంపుకోవటం. అమ్మ లేదు, నాన్న లేదు, అన్న లేదు, తమ్ముడు లేడు. డబ్బుకి విలువ ఎక్కువ. అది లోకం. మాట్లాడాలంటే ఏంటి ఉపయోగం? లాభం ఉంటే మాట్లాడతారు, లేకపోతే లేదు. ఊరికి ఎందుకు మాట్లాడతారు? ఊరికి నేను మాట్లాడరు. ఇంట్లోకి చేర్చుకోవాలంటే డబ్బున్న ఎవరైతే తీసుకొచ్చి కుర్చీ వేస్తారు, టీ ఇస్తారు, చాలా గౌరవంగా మాట్లాడతారు. డబ్బు లేని వాడిని అయితే ఇంట్లోకి ఎందుకు రానిస్తారు? రానివ్వలే, రానివ్వరు. ఏమి కాదా? అవును కదా. మనిషికి విలువ డబ్బు ద్వారా లోకం ఇస్తుంది. కానీ దేవుడు మనిషికి విలువ ఇవ్వడానికి దేన్ని చూడడం లేదు. పైగా ఈ సందర్భం ఏంటంటే 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం, అది పోతుంది. ఆల్రెడీ 99 గొర్రెలు ఉన్నాయి. 99 ఉన్నాయి కదా, ఆ ఒక్కటి నాకెందుకు అనుకోవట్లా. 9 నాణ్యాలు ఉన్నాయి, ఒక నాణ్యం పోయింది, ఆ ఒక్కటి నాకెందుకులే అనుకోవట్లా. ఆ ఒక్కటి దొరికే వరకు వెతకటం, ఇది దేవుని మనసు చెప్పే పారాబుల్. ఇది దేవుని మనసును తెలియజేసే సందర్భం. అమ్మా, నేనేమంటానంటే నీకు విలువ అర్థమైతే, విలువ కట్టడం అర్థమైతే, ఏ విషయాలకు ఎంత సమయం ఇవ్వాలి, ఏ విషయాల కేసం ఎంత ఓపుకు ఇవ్వాలి, ఎంత ఓపుకతో ఎదురు చూడాలి అన్న విషయం అర్థమవుతుంది. దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట మాత్రం అటువలే మీరు డబ్బులకు విలువిస్తున్నట్లుగా, మీరు గొర్రెలకు విలువిస్తున్నట్లుగా, మీరు ఆస్తిపాస్తులకు విలువిస్తున్నట్లుగా దేవుడు ఆత్మలకు విలువిస్తున్నాడు, మనుషులకు విలువిస్తున్నాడు. దేవుడు వాటికి విలువిస్తున్నాడు. అది అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. స్త్రీని సంఘంతో పోల్చాడు ఆయన. ఇక్కడ నాణ్యం పోగొట్టుకున్న ఆ స్త్రీని మనం సంఘానికి పోల్చి మాట్లాడడం సబబే. నాణ్యం కోసం కాదు, పాపుల కోసం మాట్లాడుతున్నాడు. సంఘం ఆత్మను పోగొట్టుకోవటం, ఆస్తులు దాచిపెట్టుకోవటం చాలా భయంకరమైన స్థితి. రీసెంట్ గా ఖమ్మం వార్స్ కోసం జరిగింది. కమో వార్షిక వస్తుంది, ఈరోజు కోఆర్డినేటర్ ఫోన్ చేసి రిపోర్ట్ చెప్పాడు. ఆయన ఏం రిపోర్ట్ చెప్పాడంటే, సార్ దేవునికి స్తోత్రం, మాకు 1,314 మంది వచ్చారు, మనం కానుకలు పట్టాం కదా, లోటు లేకుండా ఎంత ధనం ఖర్చు పెట్టామో అంత ధనాన్ని దేవుడు సమకూర్చాడు. 3 లక్షల పైగా ఖర్చు అయ్యింది, 3 లక్షల పైగా రైజ్ అయ్యింది, అంటే కానుకలు పట్టకుండా వాళ్ళు యాక్టివ్ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. వచ్చిన వాళ్ళకి లేకపోతే సభ్యులందరికీ టార్గెట్ ఏంటంటే రావాలి, వినాలి, తినాలి, బలపడాలి, వెళ్ళాలి, అంతే. వచ్చిన వాడి జేబులో నుంచి 1 రూపాయి కూడా మనం తీసుకోకూడదు. వేరే చర్చ్కి వెళ్తే అదే ఖమ్మం ఆదివారం ఉదయం ఒక మందిరంలో వాక్యం చెప్పడానికి పిలిచారు. అందులో మన సభ్యులు చాలా మంది ఉన్నారు. అది అలవాటైపోయింది. ప్రభు బల్ల మొదటి ఆదివారం ప్రభు బల్ల ఇచ్చారు, బల్ల దగ్గర కానుక, తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కానుక. కానుక లేకపోతే సంఘం ఎట్లా మెయింటైన్ అవుతుంది అనొద్దు. అక్కడే పాడైపోయింది, సంఘాలన్నీ అక్కడే పాడైపోయాయి. వాస్తవానికి పైగా నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు. నా నోరు మంచిది కాదు, నేను మాట్లాడితే ఏమాడతానంటే నీకు యేసుక్రీస్తు ప్రభు దేవుడా, డబ్బు దేవుడా అని అడిగాను. వాళ్ళకి బాగా అర్థమైంది, అంత బాగా అర్థమైంది. కానీ 2 సార్లు కానుక పెట్టారు, ఏంటి ఉపయోగం? చెప్పే ప్రసంగానికి చేసే బోధకి పొంతను ఉండాలి కదా. నా మట్టుకు నేను కానుక తీసుకోకుండా వస్తాను, నేను కానుక ఇచ్చేస్తాను. మొన్న చీరాల క్రిస్మస్కి డిసెంబర్ 25న క్రిస్మస్ సందేశం చెప్పడానికి పిలిచారు. క్రిస్మస్ సందేశం చెప్పడానికి పిలిస్తే నా బోధ మళ్ళీ అదే, నీకు దేవుడు డబ్బా, యేసుక్రీస్తు ప్రభువా. వాళ్ళకి బాగా అర్థమైంది. కానీ అంత కానుకలే కదా, అంత కానుకలే. నూతన సంవత్సర కానుకలు తీసుకొచ్చిన వాళ్ళు, క్రిస్మస్ కానుకలు తీసుకొచ్చిన వాళ్ళు, బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళు, మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళు, అందరూ కానుకలు తీసుకురండి. ఎస్ఎఫ్జేలో బలమైన ప్రిన్సిపల్ ఒకటి నేను 5 సంవత్సరాల తర్వాత నేను చెప్పగలను, 5 సంవత్సరాల ఎక్స్పెరిమెంట్ తర్వాత చెప్పగలను మాట ఏంటంటే, డబ్బులు అడగరు, డబ్బులు తీసుకోరు, డబ్బుల కోసం చేయట్లేదు. నన్ను 6 నెలల సంవత్సరకాలం పరీక్షించిన సహోదరులు ఉన్నారు, ఎందుకంటే చాలా మంది చూశారు. కాబట్టి ఏదో ఉంది ఇక్కడ, ఏదో ఉంది. వర్క్ నిధి చేస్తే లాభ మీద ఉండాలి కదా. నేను చెప్తున్నాను, డబ్బులు ఖర్చు పెడుతున్నావు, ఆత్మలు సంపాదిస్తున్నావు. డబ్బులు వదిలేసుకుంటున్నావు, ఆత్మలు సంపాదిస్తున్నావు. 50,000 క్యాలెండర్స్ ప్రింట్ అయిపించాల్సి వచ్చింది, 10 లక్షల ధనం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 10 లక్షల మనీ అన్నది నాకు పెద్ద టార్గెట్ అది. కానీ ఒక్కొక్క క్యాలెండర్ ఒక్కొక్క ఆత్మకు రీచ్ అవటం, ఒక్కొక్క క్యాలెండర్ ఒక గృహానికి రీచ్ అవటం. పైగా మనమేమైనా టైంపాస్ క్యాలెండర్ ఇచ్చామా? లేదు. 365 రోజులు మిషనరీల ఫోటోలు, మిషనరీల డేటా, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ సమర్పణ, వాళ్ళ బలిదానాలు, వాళ్ళ ప్రభువును ప్రేమించి ఆస్తిని వదిలేసి పిల్లలను కోల్పోయిన జీవితాలు. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సూపరింటెండెంట్ గారు, ఆయన హైదరాబాద్ లో క్యాలెండర్ పరిచయం చేశారట. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కి ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళకి ఇచ్చాడు తీసుకెళ్లి. అందులో ఒక క్రిస్టియన్, ఆవిడ చేతులు పడింది క్యాలెండర్. ఆవిడ చెప్పిన సాక్ష్యాన్ని విని వెంటనే ఫోన్ చేశాడు, బ్రదర్ మా మేడం ఇలాగన్నారు, ఇది చాలా అద్భుతంగా ఉంది, కానీ క్యాలెండర్ సంవత్సరం అయిపోతే తీసి పక్కన పెట్టేస్తారు కదా, సంవత్సరం అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టే క్యాలెండర్ కాదు, ఇది లైఫ్ లాంగ్ ఉండాలి, దీన్ని ఏమైనా ఒక బుక్ కింద పబ్లిష్ చేస్తే ఇంట్లో పెట్టుకుంటారు కదా అన్నదట. అంత టైం లేదు, అంత ఓపిక లేదు అని మనసులో అనుకుని ఆ ప్రయత్నం ఏది మీరే చేయండి సార్ అన్నాను, పరిస్థితిని బట్టి. అంతగా చేశాము, అంతగా ఇవ్వగలిగాము, చేయగలిగాము. నేను చెప్పగలను ఎందుకు ఈ సంఘాలు గ్రో అవుతున్నాయి, ఎందుకు వాట్సాప్ గ్రూప్ గ్రో అవుతున్నాయి, ఎందుకు ఎస్ఎఫ్జేలోకి కౌంట్ పెరుగుతుందంటే, వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే, మేము డబ్బులు వదిలేస్తాం మనుషులు వదులుకోము, డబ్బులు వదిలేస్తాం మనుషులు వదులుకోము. ఇది ఒక్కటే ఈ సంవత్సరం బలంగా నా హృదయాన్ని పట్టుకుందండి. సంఘాలు డబ్బులు వదిలేసి మనుషులు పట్టుకోవడం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మనుషులను వదిలేస్తున్నారు డబ్బును పట్టుకుంటున్నారు, మనుషులను వదిలేస్తున్నారు డబ్బును సంపాదించుకుంటున్నారు. ఆది సంఘం ఆస్తులు అమ్మేసింది,
ఆత్మను సంపాదించుకున్నారు.
ఆధునిక సంఘం మందిరాన్ని కడుతుంది, ఆస్తును కూడా పెడుతుంది, ఆత్మను వదిలేస్తుంది. రివర్స్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. ఏదైనా మందిరానికి పిలిచి నన్ను వాక్యం చెప్పమంటే నేను రెండోసారి నన్ను పిలవకూడదు, పిలిచినా నేను ఎలాగ రానంత ఖాళీ నాకు లేదు. నా బోధ విన్న తర్వాత వీళ్ళు ఎలాగా నన్ను పిలవరు, కాబట్టి మొహమాటం ఎందుకు, చెప్పేసి చెప్పేద్దామని చెప్పి నేను పాస్టర్ గారి ముఖంలో రంగులు ఎలా మారుతున్నాయి, సంఘ పెద్దల ముఖంలో రంగులు ఎలా మారుతున్నాయి, అవన్నీ పక్కన పెట్టి ఒకడైనా వింటాడులే అని చెప్పి చెప్పుకుంటూ పోతున్నాను. నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారంటే, ప్రిలరా, మనం డబ్బును చూసే దృక్పథం మారాలి. ఉద్యోగస్తుల భార్యలు మీరు డబ్బును చూసే దృక్పథం మారాలి. అది ఎప్పుడైతే మారుతుందో దేవుడు ఎంత బలంగా మిమ్మల్ని వాడుకుంటాడు, ఎంత బలమైన బృందాలు కడతాడు. జనరల్ గా మనకున్న యాటిట్యూడ్ ఏంటంటే లవింగ్ నేచర్, లవింగ్ నేచర్. ఆ లవింగ్ నేచర్ కాస్త మనుషుల్ని ప్రేమించడానికి బదులు ఆస్తుని ప్రేమించే నేచర్ డెవలప్ అయింది. దాన్ని ఏమంటామంటే లోభత్వము అంటాం, పిసినారితనం అంటాం, ధనాశ దానికి కారణం. లవింగ్ నేచర్ దగ్గర ఈ మాట కొంచెం అర్థం అవ్వాలి. నేను మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట అదే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట, సంఘం పోగొట్టుకునే నాణ్యాలు దానికోసం వెతుకులాట. అది ఆత్మ అయితే సంతోషం, కానీ డబ్బులైతే ఇప్పుడు మిషనరీ కట్టిన ఆస్తులు ఏమైపోయాడో కోర్టులోకి వెళ్ళాయి. వీళ్ళు దెబ్బలాడుతున్నారు, దేనికోసం దెబ్బలాడుతున్నారంటే వాళ్ళేమో మనుషులు ఆరాధించుకోవడం కోసం మందిరాలు కట్టారు, వీళ్ళేమో మందిరాలని సొమ్ములు చేసుకోవడం కోసం గొడవలు పడిచ్చి ఈ సంఘం పనికిమాలి సంఘం ఇందులోకి వెళ్తే కోర్టులు కేసులు తగాదాలు మనకెందుకులే అనిపించేంత చికాకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆ పులిపేటి మీద నుంచి వినబడుతున్న ఆ వర్తమానమే ప్రాబ్లం. బ్లెస్సింగ్, దేవుణ్ణిని దీవించునుగాక అంటే ఏంది, డబ్బులు అంటే. దేవుణ్ణిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కాబట్టి నువ్వు కానుగబడ్డు. నేను ఎరుగుదనండి, ఈ ఒక సంఘం కాకినాడలో ఉంది, బెన్నిగర్ చర్చ్ అంట, మిషనరీ చర్చ్. వాళ్ళ బ్రాంచెస్ అన్ని కలిపి 60 మంది మిషనరీని స్పాన్సర్ చేస్తున్నారు. అందులో 2 మిషనరీలకు మనం ఆ సంఘానికి ఇస్తాం, వాళ్ళ ద్వారా FMBB వెళ్తారు, మనం కూడా అందులో భాగమే. నేను చెప్పగలను, కానుక పెట్టు ఉంటుంది, కానుక కోసం చెప్పరు, కానుక పట్టరు, ఆరాధన జరుగుతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఎవరికైనా ప్రేరేపణ వస్తే కానుక పెట్టులు వేస్తారు, లేకపోతే దాని ఏమంటారు, స్పెషల్గా మిషనరీ కానుక పట్టేటప్పుడు మాత్రం ఈ రోజు కానుక మిషనరీ ఆర్గనైజేషన్కి ఇస్తున్నాము, దానికి మీరు ఇవ్వచ్చు అని చెప్తారు, వెళ్ళి అక్కడికి వెళ్ళేస్తారు. ఏమో మరి సిస్టమ్ మార్చారేం తెలియదు, కానీ మొదటి నుంచి అట్లానే ఉంది. SFJ కానుక కోసం బోధ చేయం, కానీ నేను చెప్తాను నెలకి సుమారు 7 లక్షలు 8 లక్షలు కానుక వస్తుంది. 7 లక్షలు 8 లక్షలు కానుకొస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు సార్ గూగుల్ పే నెంబర్ చెప్పండి అంటే అలాగేనా అంటాను, పెట్టాం కావాలని పెట్టాం. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి గూగుల్ పే నెంబర్ ఎంత, ఫోన్ పే నెంబర్ ఎంత కనుక్కొని మళ్ళీ పంపిస్తారు. మనం డిస్ప్లే చేయం, మనం అడగం, పైగా ఏం చేస్తాం, దాన్ని మళ్ళీ అకౌంట్ ఫర్ చేసి ఇదిగో ఇంత వచ్చింది, ఇంత ఖర్చు పెట్టాము అకౌంట్స్, వాళ్ళకి పర్సనల్ గా బడ్జెట్ షీట్ ఇస్తాం. ఆత్మను పట్టుకుంటున్నాం, ఆస్తుని పట్టుకోవట్లేదు. ఇది కొంచెం మనం అర్థం చేసుకుంటే వ్యక్తిగతంగా మీరు ఆత్మీయంగా బాగుంటారు. తర్వాత సంఘ పరిచర్య, లోకంలో ఆత్మల సంపాదన పరిచర్య చాలా బాగా జరుగుతుంది. ఈ మాట మీద మనం మనసు పెడదాం, కాబట్టి లూకా సువార్త 5:8-10 ఆయన మాట్లాడుతున్నాడు. ఏ స్త్రీకైనా 10 వెండి నాణాలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? ఆ స్త్రీకి ఆస్తి విలువైంది కాబట్టి పోగొట్టుకోదు. కానీ ఈ దేవుడికి, బైబిల్ దేవుడికి ఎవరు విలువైన వారు అన్న మాట దగ్గరకు వస్తే 127 కీర్తన 127వ కీర్తన 3వ చరణం ఉంటుంది, గర్భఫలం ఆయనిచ్చే బహుమా, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం ఆస్తి. ఆయన అనుగ్రహించే ఆస్తి ఎవరు? మనిషి. నువ్వు దేవునికి ఆస్తి. బైబిల్ బలంగా మాట్లాడుతున్న మాట అండి, నువ్వు దేవునికి ఆస్తి. నీకోసం యేసు వచ్చాడు, నీకోసం యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించాడు, నీకోసం దేవుడు పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు, నీకోసం దేవుడు భూలోకాన్ని సిద్ధం చేశాడు, అన్నిటికంటే పైగా నిన్ను ఉంచాడు. నువ్వు దేవుడికి అమూల్యమైన దానవు, విలువైన వాడువు అని బైబిల్ మాట్లాడుతుంది ఇది మనకు కొంచెం అర్థం కావాలి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయమును ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడ్డ వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం. అండర్లైన్ చేద్దాం, దేవుని సొత్తైన ప్రజలు. మీరు దేవుని సొత్తైన రక్షించబడ్డ సంఘం, విశ్వాసుల సమూహం, దేవుని సొత్తు, మీరు నా సొత్తు అన్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆయన ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు. మీరు సొత్తే, కానీ మీ సొత్తు కారు, దేవుని సొత్తు. విలువ పెట్టి కొనబడ్డవారు గనక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుడు నేను ఎలా అంటానండి, ప్రాణం పోతుంది అప్పుడు మనకు అర్థమవుతుంది, ప్రాణం విలువ ఏంటి అర్థమవుతుంది. లక్షలు దిమ్మరిస్తా, లక్షలు పెట్టినా రాదు అని తెలుసు, కోట్లు కుమ్మరించినా రాదని తెలుసు. అంత విలువ ప్రాణాంది, అంత విలువ దేవుడిచ్చిన సృష్టిది, కాలాంది, దేవుడిది. కాబట్టి పిల్లరా, మనం దేన్ని సంపాదించుకుందాం, దేన్ని పోగొట్టుకుందాము అన్న మాట దగ్గర ఆయనైతే ఒక్క పాపి రక్షించబడితే దేవుడికి సంతోషం, స్త్రీకైతే నానం దొరికితే స్త్రీకి సంతోషం. అట్లాంటి వారిగా మనం ఉన్నామా, లేకపోతే మారు మనసు పొంది దేవుని మనసును అర్థం చేసుకుని ఆత్మల సంపాదనలో ఆనందించే వారిగా మనం ఉన్నామా, మనల్ని మనం పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనల్ని సొత్తుగా, మనల్ని ఆస్తిగా మాట్లాడుతున్నాడు. ఎంటైర్ బైబిల్ ప్రిన్సిపల్ ఇదే అండి, దేవుడికి వెండి నాది అన్నాడు ఆయన, బంగారం నాది అన్నాడు అబక్కూ గ్రంథ 2వ అధ్యాయంలో. ఆయన అడవి జంతువులు నావి అంటాడు, ఆయన ఆకాశ పక్షులు నావి అంటాడు, ఆయన అన్నీ నావి అంటున్నాడు. కానీ దేని మీద ఆయనకు మనసు లేదు. అన్నిటిని తీసుకొచ్చి మనిషి పాదాల కింద పెట్టాడు, అన్నిటికంటే నిన్ను ఎక్కువ విలువ ఇచ్చాడు. ఈరోజు మనకి దేవుడు విలువైన వాడిగా కనబడుతున్నాడా, లేకపోతే దేవుడి కంటే వేరే ఏదైనా విలువైనది కనబడుతుంది? టైమ్ ఈజ్ మనీ అన్నారు, సమయాన్ని ఎలా వాడుతున్నారంటే డబ్బు సంపాదించడానికి వాడుతున్నారు. కానీ బైబిల్ దేవుడు ఏమంటాడంటే, దేవుడిచ్చిన సమయాన్ని దేవునితో గడపడానికి, దేవుణ్ణి ప్రేమించడానికి. ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు. మత్తయి సువార్త, ఇక్కడ లూకా సువార్తలో నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, రిపీటెడ్ గా ఈ ట్రూత్ కనబడుతుంది. రిపీటెడ్ గా ఈ ట్రూత్ కనబడుతుంది. ఎట్లాగంటే, జస్ట్ మీకు అర్థం కావడానికి, ఇదే 15వ అధ్యాయము 3వ ఉపమానం ఉంది. ఇది ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుని ఉపమానం.
తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో వాడు చిన్నోడున్నాడే, చిన్నోడున్నాడే, వాడికి ఏది విలువైంది? నాన్న విలువైనోడా? ఆస్తి విలువైందంటే ఆస్తే, ఆస్తే. వాడికి ఏం కావాలట? నువ్వొద్దు, నీ ఆస్తుల వాటా కావాలి. నువ్వొద్దు, నీ ఆస్తుల వాటా కావాలి కాదా? మనం దేవుడి దగ్గరికి వచ్చేది దేవుడు నువ్వు కావాలి అని వస్తున్నావా? నువ్వొద్దు, నీ ఆస్తి కావాలి అని వస్తున్నావా? నువ్వొద్దు, నీ ఆశీర్వాదాలు కావాలని వస్తున్నావా? ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా తండ్రి, ఈయనేంటి, నాకు నువ్వొద్దు ఆస్తి ముఖ్యం అనుకునేవాడా? ఆయన ఏమంటాడు, ఒక్క మాట మాట్లాడకుండా ఆస్తి ఇచ్చేశాడు. రే, నాకు ఆస్తి కాదురా, నువ్వు కావాలి. ఆయనకేం ఆస్తి వద్దు, మనిషి కావాలి. మనకేమో తండ్రి వద్దు, ఆస్తి కావాలి. మారి మనిషి అంటే ఏంటన్నా అని ఒక ఆవిడ అడిగింది బైబిల్ స్టడీలో. మారి మనిషి అన్న మాట దగ్గర ఇదే, మనసు మారడం. ప్రాముఖ్యంగా నేను అంటాను, నా మారి మనిషి ఏంటంటే, ఒకప్పుడు నాకు డబ్బు కావాలి, దేవుడు వద్దు. ఒకప్పుడు నాకు డబ్బు కావాలి, దేవుడు వద్దు. ఇప్పుడు నాకు దేవుడు కావాలి, డబ్బు వద్దు. నేను మారాను, ఖచ్చితంగా చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. ఈ మూడో పారాబుల్లో పెద్ద కొడుకు ఉన్నాడు, పెద్ద కొడుకు ఉన్నాడు. వీడు ఎలాంటోడంటే, చిన్న కొడుకు మీద మనం మాట్లాడతాం కానీ పెద్ద కొడుకు కోసం మాట్లాడడం. వీడు ఎలాంటోడంటే, లూకా సువార్త 15వ అధ్యాయము 28. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకున్నాను. అందుకు అతడు తన తండ్రి, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేనెన్నడూ మెరలేదే, అయినా నా స్నేహితులతో సంతోషపడటకు నువ్వు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనాను ఇయ్యలేదు, ఇదిగో నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కూవిన పశువును వధించుదామని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నువ్వు ఎల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈయన ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బతికాడు, తప్పిపోయి దొరికాడు. వాడు వచ్చాడు అన్నదానికి సంతోషపడడానికి బదులు, వాడు వచ్చాడు అన్నదానికి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? అది తండ్రి ప్రశ్న. ఇలా అంటానండి, మీ ఇంటికి బంధువులు వస్తే సంతోషపడతారా, బాధపడతారా? పైకి సంతోషపడ్డా సరే, ఎందుకు వచ్చారు, మా సొమ్ము తిన్నానికి వచ్చారేమో అనుకుంటారా? మీరు ఎట్లా ఫీల్ అవుతారు నాకు తెలియదు. మీకు మనుషులు విలువైన వాళ్ళ, ఆస్తులు విలువైనవా? కానీ ఈ తండ్రి, నువ్వు ఆరాధిస్తున్న ఈ దేవుడికి మనుషులు విలువైన వారు, ఆత్మలు విలువైనవి. ఆయన లోకాన్ని ప్రేమించాడు అన్నప్పుడు భూమి మీద దేన్ని ప్రేమించలే, మనుషులు ప్రేమించాడు. ఆయన రెండవ రాకడలో వచ్చేది కేవలం మనుషుల కోసమే. ఆయన సృష్టిని చేసింది మనుషుల కోసమే. మనం, మీరు ఆల్రెడీ ఈరోజు వాక్య పట్టణంలో కూడా చదివారు, కాపుల కోసం, కాపుల కోసం. వాళ్ళకి ఏం కావాలి? ఆస్తి కావాలి. యజమాని వద్దు, యజమాని కొడుకు వద్దు. యజమాని తృణీకరిస్తున్నారు, యజమాని కొడుకును చంపేద్దామని కూడా మీద పడ్డారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. ప్రభునందు ప్రియులారా, మనం తప్పకుండా తప్పకుండా వాక్యపు వెలుగులో అర్థం చేసుకోవాల్సింది, స్వీయ పరిశీలన చేసుకోవాల్సింది. ఈ రాత్రి ఈ మధ్యాహ్న సెంటర్ కాన్ఫరెన్స్ లో మన దృక్పథం ఎట్లా ఉంది, ఏది మనకు విలువైంది? 21వ అధ్యాయం చదివాం కదా, మత్తయి సువార్త 21వ అధ్యాయము. అందులో ఏది విలువైంది, ఏది విలువైంది, దేనికి మనం విలువిస్తున్నాం అన్నది మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎంత నమ్మక ద్రోహలో, ఎంత నమ్మక ద్రోహలో, ఎంత నమ్మక ద్రోహలో. 21వ అధ్యాయం మత్తయి సువార్త 38, కుమారుని పంపిస్తే, అయినను ఆ కాపుల కుమారుని చూసి, ఇతడు వారసుడు, ఇతను చంపి ఇతను స్వాస్థ్యము తీసుకుందమురని తమలో తాము చెప్పుకొని. ఏం కావాలట? దేవుడు కుమారుడు వద్దు, దేవుడు కుమారుడు ఆస్తి కావాలి. దేవుడు వద్దు, దేవుని ఆస్తి కావాలి. ఎలాంటి దృక్పథంతో, ఎలాంటి యాటిట్యూడ్తో ఉన్నామో ఒకసారి స్వీయ పరిశీలన చేసుకోవటం మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను నేను. మీరు కొంచెం మీకేమైనా ఆసక్తి ఉంటే దయచేసి ఇది ఆలోచించండి. డబ్బు కోసం మాట్లాడుతున్నాడా, మనిషి కోసం మాట్లాడుతున్నాడా? డబ్బా దేవుడా, డబ్బ దేవుడా, డబ్బ దేవుడా. అందుకే ఈ సంవత్సరం పాటల ఆల్బంలో కూడా ఆ పాట రాసాం. ఎంతవరకు అర్థమైందో ఎంతవరకు వెళ్ళిందో తెలియదు, కానీ బైబిల్ సారం అండి అది. బైబిల్ సారం లోభత్వం విగ్రహారాధన అన్నాడు, ధనాపేక్ష విగ్రహారాధన అన్నాడు. మనం ప్రసంగ గ్రంథంలో అదే చదివాం, అదే చదివాం. ఏమీ కాలేదు, ఏమి తీసుకొని పోలేము, 5 అధ్యాయాలు చదివాం. ఒక మాట చదివించి నేను ముగిస్తాను. దాన్ని పౌలు పత్రికలో మాట్లాడుతున్నాడు. మొదటి తిమోతి పత్రిక 6 అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నాడు. 6 అధ్యాయము 6, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. అవసరతలు ఉన్నాయి, ఆకలి ఉంది, నీడ్స్ ఉన్నాయి. ఒక్క మాట గమనించండి, ఈ ఒక్క మాట గమనించండి, నీడ్ వేరు, వాంట్ వేరు, అవసరం వేరు, కోరిక వేరు. బైబిల్ దేవుడు భూమి మీద మనం మితంగా ఉండాలి అన్నాడు. ఇది టెంపరీ ప్లేస్, దేనికి అతికిపోకు, పరదేశీ యాత్రికుడిగా జీవించు అన్నాడు. మరి మేము ఎలా బ్రతకాలయ్యా అంటే, నేను పోషించట్లేదు ఆకాశ పక్షుల్ని, నేను మిమ్మల్ని పోషించలేనా, వాటికి అలంకారం ఇవ్వలేదా, మీకు బట్టలు ఇవ్వలేనా అన్నాడు. తిండికి బట్టకి కనీస అవసరతలకు ఎప్పుడు దేవుడు లోడ్ చేయడండి. నీతిమంతులు భిక్షమెత్తరు, నీతిమంతులు బిడ్డలు భిక్షమెత్తరు. కానీ నీడ్స్ కాదు మనం దీన్ని వాంట్స్. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే గొంతమ్మ కోరికలు, ఇంకా బాగా అర్థం అవ్వాలంటే గొంతమ్మ కోరికలు. అది నీకు అవసరమా, అది నీ కోరిక? కోరిక అంతా పరలోకం మీద పెట్టుకుందాం, భూమి మీద అవసరతలతో గడుపుదాం. ఆత్మీయ జీవితానికి మంచిది అవసరతలు తీర్చుకుందాం. మొదటి తిమోతి పత్రిక 5 అధ్యాయము అన్నా వచ్చేస్తున్నాను, జస్ట్ వస్తున్నారు. కాబట్టి నీడ్సా లేకపోతే అవసరతల లేకపోతే కోరికల, ఇక్కడ ఈ మాట కొంచెం అర్థం చేసుకుందాం, ముగించుకుందాం. 6 అధ్యాయం మొదటి మొదటి పత్రిక 6 అధ్యాయంలో సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్పల, నీ భక్తి నీకు తృప్తిని ఏర్పకపోతే, నీ భక్తి నీకు తృప్తిని ఏర్పకపోతే. ఉదయం ఒక ఆవిడ అగ్రికల్చర్ నుంచి అనుకుంటా ఫోన్ చేసింది, రెగ్యులర్ గా వచ్చే ఆవిడ కాదు. అనా నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు అమ్మా అంటే, 7 లక్షలు అప్పు ఉందన్నా, అప్పులు ఇచ్చానన్నా, ఇవ్వలేదన్నా, ప్రార్థన చేయాలి. సరే సరే, నీకు చేసేది ఏమన్నా ప్రార్థన చేయడమే. మనం ఏంటంటే దేవుడి దగ్గరకు వచ్చింది దేనికోసం? డబ్బు కోసం, అప్పుల కోసం, పొలాలు అమ్ముడైపోవడం కోసం, ఆస్తులు సంపాదించుకోవడం కోసం. నిజంగా బీపీ వస్తుందండి. వాక్యం అర్థం కావట్లేదండి, వాక్యం ఎలా చదవాలండి, ప్రార్థనలు ఎదగలేకపోతున్నానండి, సేవ చేయలేకపోతున్నానండి, ఆత్మ సంపాదించలేకపోతున్నానండి, పిల్లలు రక్షించబడలేదు, భర్త రక్షించబడలేదు, అమ్మ నాన్న రక్షించబడలేదు. దేవుడికి ఆస్తులు, ఇవి దేవుడికి ఆస్తులు, మరి నీకేం ఆస్తులు? ఉద్యోగాలు రావాలండి, పర్మనెంట్ అయిపోవాలండి, పెళ్లి అయిపోవాలండి, పెద్ద కట్నం రావాలి, లేకపోతే కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలి. భక్తి తృప్తిలోకి నడిపించాలట. 7, ఈ మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రాలు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్షించారా, శోధన ఉరి హానికరమైన దురాశలో పడుదురు, అట్టి మనుషుల్ని నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పోడ్చుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు, నీతిని సంపాదించుకో, భక్తిని సంపాదించుకో, విశ్వాసాన్ని సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, ఓర్పును సంపాదించుకో, సాత్వికాన్ని సంపాదించుకో, దాని కొరకు ప్రయాసపడు. అది కదా బైబిల్ బోధ. 17, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనముందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తను మనకు ధారాళముగా దయచే దేవుని అందే నమ్మిక ఉంచుమని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవం సంపాదించుకుని నిమిత్తము రాబో కాలానికి మంచి పునా తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు, సత్క్రియలను ధనం గలవారు, ఔదార్యం గనవారు, తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారే ఉండవలనని వారికి చెప్పు బోధించు కాదు ఆజ్ఞాపించు. ఖచ్చితంగా చెప్పాలండి, ఖండితంగా చెప్పాలండి, ముఖం మీద చెప్పాలండి, ఇది కాదు అని చెప్పాలండి, ఇది కాదు ఇలా కాదు అని చెప్పాలట. కాబట్టి పిల్లరా, తృప్తి కలిగి జీవిద్దాం ఈ సంవత్సరంలో. ఆస్తుల్లో ఎదుగుదల కాదు, ఆత్మల సంపాదనలో ఎదుగుదలను కొలుసుకుందాం. ఆస్తులను పోగొట్టుకుందాం, మనుషులను సంపాదించుకుందాం, బంధువులు సంపాదించుకుందాం, మిత్రులు సంపాదించుకుందాం, రాజ్యంలోకి ఆత్మలు సంపాదించుకుందాం. అటు కృప ప్రభు అగ్రికల్చర్ సహవాసానికి, ఈ 54 స్త్రీల సహవాసాలకు ఈ నూతన సంస్థలు ప్రభు అనుగ్రహించిన గాక. ఆమేన్.